ಓಂ ಶಾಂತಿ. ಮುರಳಿ ಡೇಟ್ 12/5/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, వినాశన సమయం చాలా సమీపంగా ఉంది, కాబట్టి ఒక్క బాబాతో సత్యమైన ప్రేమ ఉంచుకోవాలి. ఏ దేహదారిపైన ప్రేమ ఉండద్దు. బాబాపై సత్యమైన ప్రేమ ఉన్న వారి గుర్తులేంటి? వారి బుద్ధి యోగం దేహదారి వైపు వెళ్లదు. వారు పరస్పరం ఎవరికి ఆకర్షితులు కారు. సత్యమైన ప్రేమ బాబాతో ఉంటే సదా విజయం పొందుతారు. విజయీలుగా అవ్వటమంటే సత్యగా మహారాజు మహారాణులుగా అవ్వటం. ప్రీతి బుద్ధి ఉన్నవారు బాబాతో సదా సత్యంగా ఉంటారు, ఏమీ దాచిపెట్టరు. రోజు అమృతవేళ లెగిచి ఎంతో ప్రేమగా బాబాని స్మృతి చేస్తారు. సేవలో దదీచి ఋషిలాగా ఎముక ఎముక స్వాహ చేస్తారు. ఎంత బాబాపైన ప్రేమ ఉంటుందో బుద్ధి అంత స్థిరంగా ఉంటుంది. ప్రపంచ విషయాల వెనక బుద్ధి భ్రమించదు. అమృతవేళ ఏకాంతంలో కూర్చొని బాబాని ప్రేమతో స్మృతి చెయ్యాలి. ప్రాపంచిక విషయాలను వదిలి ఈశ్వరీయ సేవలో నిమగ్నమవ్వండి. బాబాతో సత్యమైన మనస్సుంచుకోండి. పరస్పరం ఒకరికొకరు ప్రియుడు ప్రియురాలిగా కాకండి. ఒక్క బాబాతో ప్రీతి ఉండాలి అంతేకాని ఏ దేహదారులతో కాదు. ఏ పిల్లలైతే సర్వశక్తులతో సంపన్నవంతులుగా ఉంటారో వారే సంపన్న సంపూర్ణ స్థితిని అనుభవం చేసుకోగలుగుతారు. సర్వశక్తుల యొక్క ఆస్తితో నిండుగా ఉండేవాళ్ళు. వారిలో భక్తితనము భిక్కారితనం యొక్క సంస్కారం ఎక్కడా కనపడదు. బాబా సహాయం కావాలి, మీ ఆశీర్వాదం కావాలి, సహయోగం కావాలి, శక్తి కావాలి, ఈ కావాలి కావాలి అనేటటువంటి మాట దాత విదాత వరదాత పిల్లలకు మంచిగా అనిపించదు. మన విశ్వంలోని ప్రతి ఆత్మకు ఏదో ఒక దానము లేక వరదానమిచ్చే వారిమి మనం. సర్వశక్తుల సంపదతో నిండుగా ఉండండి. ఈ కావాలి కావాలి అనే దాన్ని తొలగించండి. ప్రతి ఆత్మకు ఏదో ఒక ప్రాప్తిని చేయించే వచనమే సత్యవచనం. మంచి మాట ఏది అండి? మంచి మాట అంటే మనం ఒక్క మాట మాట్లాడామంటే ఇతరులకు ప్రాప్తి కలగాలి, అంటే ఆనందం కలగాలి, శక్తి కలగాలి. అటువంటి మాట సత్యవచనము. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, ఇప్పుడు వినాశన సమయం చాలా సమీపంగా ఉంది, కావున ఒక్క బాబాతో సత్యమైన ప్రీతిని కలిగి ఉండండి. ఏ దేహదారిపైన ప్రీతి ఉంచుకోకండి. ప్రశ్న, ఏ పిల్లలకైతే తండ్రిపై సత్యమైన ప్రీతి ఉంటుందో వారి గుర్తులేంటి? జవాబు, మొదటి పాయింట్, వారి బుద్ధి యోగం ఏ దేహదారి వైపుకు వెళ్లదు. వారు పరస్పరం ఒకరిపై ఒకరు ఆకర్షితులు కారు. 2. ఎవరికైతే సత్యమైన ప్రీతి ఉంటుందో వారు సదా విజయీలుగా అవుతారు. విజయీలుగా అవ్వటమనగా సత్యయుగ మహారాజులుగా మహారాణులుగా అవ్వటం. 3. ప్రీతి బుద్ధి ఉన్నవారు బాబాతో సదా సత్యంగా ఉంటారు, వారు ఏదీ దాచలేరు. 4. రోజు అమృత వేళ లెగిచ్చి ఎంతో ప్రేమగా బాబాని స్మృతి చేస్తారు. 5. దదీచి ఋషిల సేవలో తమ ఎముకలను సైతం సమర్పిస్తారు. 6. వారి బుద్ధి ప్రాపంచిక విషయాలలో భ్రమించదు. పాట వారు మా నుండి దూరం కాలేరు. ఓం శాంతి. బ్రహ్మ ముఖ వంశావళీలకు చెందిన బ్రాహ్మణ కులభూషణులు ఈ ప్రతిజ్ఞ చేస్తారు, ఎందుకంటే వారి ప్రీతి ఒక్క బాబాతో జోడింపబడి ఉంది. ఇప్పుడిది వినాశన సమయము అని మీకు తెలుసు. వినాశనం జరగవలసిందేనని బాబా పిల్లలకు నేర్పిస్తున్నారు. వినాశన కాలంలో ఎవరి బుద్ధైతే బాబాతో ఉంటుందో వారే విజయాన్ని పొందుతారు, అనగా సత్యగా అధిపతులుగా అవుతారు. రాజులు మరియు ప్రజలు అందరూ విశ్వానికి యజమానులుగా అవుతారు, కాని వారి పదవిలో చాలా తేడా ఉంటుంది. ఎంతగా బాబాపై ప్రీతి కలిగి ఉంటారో, స్మృతి చేస్తారో, అంతగా ఉన్నత పదవి పొందుతారు. బాబా స్మృతి ద్వారానే మీ వికర్మల భారం భస్మమవుతుంది అని బాబా అర్థం చేయించారు. వినాశన కాలే విపరీత బుద్ధి అని మీరు వ్రాయచ్చు. ఇలా వ్రాయటంలో భయపడవలసిన పని లేదు. వారి వినాశనం జరుగుతుందని, ప్రీతి బుద్ధి ఉన్నవారు విజయాన్ని పొందుతారని స్వయంగా నేనే స్పష్టంగా తెలియచేస్తున్నాను. ఈ ప్రపంచంలో ఎవరికీ ప్రీతి లేదు, కేవలం మీకు మాత్రమే ఆ ప్రేమ ఉంది. పిల్లలు పరమాత్మ మహిమను మరియు శ్రీకృష్ణుడు మహిమను వేరువేరుగా రాసినట్లయితే గీతా భగవంతుడు ఎవరో నిరూపించబడుతుంది. ఇది తప్పకుండా అవసరం కదా. జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, పరంపిత పరమాత్ముడా, లేక నీటి నదుల జ్ఞాన గంగన, లేక నీటి గంగన అన్నది ఇది 2. ఇది చాలా సహజమైనది. ఎప్పుడైనా ప్రదర్శిని చేసినప్పుడు అందరికన్నా ముందు గీతా పాఠశాల వారికి నిమంత్రణను ఇవ్వాలి. వారు ఎంతో మంది ఉంటారు, వారికి విశేషంగా నిమంత్రణను ఇవ్వాలి. ఎవరైతే శ్రీమద్ భగవద్గీతను పఠిస్తారో వారికి ముందు నిమంత్రణనివ్వాలి, ఎందుకంటే వారే మర్చిపోయారు మరియు అందరిచే మరిపింప చేస్తారు. మీరొచ్చి నిర్ణయించండి, ఆ తర్వాత మీకు ఏమి అర్థమవుతే అది చెయ్యండి అని వారిని పిలవాలి. వీరు గీతా పాఠకులను పిలుస్తారు. వీరి ప్రచారం కూడా గీత గురించేనేమో అని మనుష్యులు భావిస్తారు. గీతా ద్వారానే స్వర్గ స్థాపన జరిగింది. గీతకు ఎంతో మహిముంది, కాని అది భక్తి మార్గపు గీత కాదు. నేను మీకు సత్యం సత్యాన్నే వినిపిస్తాను అని బాబా తెలియచేస్తున్నారు. మనుషులు చెప్పే అర్థం పూర్తిగా అసత్యమైనదే. ఎవరూ నిజం చెప్పరు, నేనే సత్యాన్ని తెలియచేస్తాను. పరమాత్ముణ్ణి సర్వవ్యాపి అని అనటం కూడా సత్యం కాదు. ఇవన్నీ వినాశనమైపోతాయి, కల్పకల్పము అలా జరుగుతూనే ఉంటుంది. మొట్టమొదట మీరు ఈ ముఖ్య విషయాన్ని అర్థం చేయించాలి. యూరప్ వాసులైన యాదవులు వినాశన కాలంలో విపరీత బుద్ధి కలిగి ఉంటారు. వినాశనం కోసం వారు చాలా బాగా ఏర్పాట్లు చేస్తున్నారు అని బాబా తెలియచేస్తున్నారు. కాని వారు రాతి బుద్ధి కలిగి ఉన్న కారణంగా అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు కూడా రాతి బుద్ధిగా ఉండేవారు, ఇప్పుడు పారస బుద్ధులుగా అవ్వాలి. పారస బుద్ధిగా ఉన్నవారు మరలా రాతి బుద్ధి ఉన్నవారిగా ఎలా అయ్యారు? ఇది కూడా ఒక అద్భుతమే. బాబాని జ్ఞానసాగరుడు, దయాసాగరుడు అని అంటారు. ఎవరికైతే తమ కళ్యాణం చేసుకోవటమే రాదో, వారు ఇతరుల కళ్యాణం ఎలా చెయ్యగలరు? ఎవరైతే జ్ఞానాన్ని ధారణ చెయ్యరో వారు పదవి కూడా అటువంటిదే పొందుతారు. ఎవరైతే సేవాదారులుగా ఉన్నారో వారే ఉన్నత పదవిని పొందుతారు. వారినే బాబా కూడా ప్రేమిస్తారు. నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా ఉంటారు. జంతువుల వంటి బుద్ధి కలవారు అటువంటి పనులే చేస్తారు. బాబాపై ప్రీతి లేకపోతే పదవి కూడా లభించదు అని వారు భావించరు. సొంత పిల్లలైనా లేక సవితి పిల్లలైనా వినాశన కాలంలో ప్రీతి బుద్ధి లేకపోతే, బాబాను అనుసరించకపోతే అక్కడకు వెళ్లి తక్కువ పదవిని పొందుతారు. దైవీ గుణాలు కూడా కావాలి. ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. నేను సత్యాన్నే చెప్తాను, ఎవరికైతే నాపై ప్రీతి లేదో వారికి పదవి కూడా లభించదు అని బాబా తెలియచేస్తున్నారు. బాబా కష్టపడి 21 జన్మల పూర్తి వారసత్వ తీసుకోవాలి. కావున ప్రదర్శిని మేళాలలో మొట్టమొదట గీతా పాఠశాల వారికి నిమంత్రణను ఇవ్వాలి. ఎందుకంటే వారు భక్తులు కదా, గీతా పాఠకులు కృష్ణుణ్ణి తలుచుకుంటూ ఉంటారు. కాని ఏమీ అర్థం చేసుకోరు. కృష్ణుడు మురళి వినిపించాడు అని అంటారు. మరి రాధ ఏమయ్యింది? సరస్వతికి వీణను చూపించారు, మురళిని కృష్ణుడికి ఇచ్చేశారు. మాకు అల్లాయే జన్మనిచ్చాడు అని మనుష్యులంటారు. కాని వారికి అల్లా గురించి ఏమీ తెలియదు. భారతదేశంలోనే దేవతల రాజ్యం ఉండేది. వారి చిత్రాలు మందిరాలలో పూజింపబడతాయి. రాజుల విగ్రహాలను బయట పెడతారు. వాటిపై పక్షులు చెత్త వేస్తూ ఉంటాయి. లక్ష్మీనారాయణలను, రాధాకృష్ణులను చాలా ఫస్ట్ క్లాస్ అయిన స్థానాలలో కూర్చోపెడతారు. వారిని మహారాజా, మహారాణి అని అంటారు. కింగ్ అన్న పదం ఆంగ్ల పదం. ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేసి మందిరాలను నిర్మిస్తారు. ఎందుకంటే ఆ మహారాజులు పవిత్రంగా ఉండేవారు. యథా రాజా రాణి తథా ప్రజ అందరూ పూజ్యులుగా ఉంటారు. మీరు కూడా పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు. కావున బాబాని స్మృతి చెయ్యటం మొట్టమొదటి విషయం. బాబాని స్మృతి చేసే అభ్యాసం చేసినట్లయితే ధారణ జరుగుతుంది. ఒక్కరిపై ప్రీతి లేనట్లయితే ఇతరులతో ప్రీతి జోడింపబడుతుంది. కొంతమంది పిల్లలు పరస్పరంలో శివబాబా కన్నా ఎక్కువగా ప్రేమను కలిగి ఉంటారు. మీరు మీ బుద్ధి యోగాన్ని నాతో జోడించాలా లేక పరస్పరం ఒకరితో ఒకరు జోడించుకోవాలా అని శివబాబా వారిని ప్రశ్నిస్తారు. అటువంటి వారు నన్ను పూర్తిగా మర్చిపోతారు. మీరు మీ బుద్ధి యోగాన్ని నాతో జోడించాలి, ఇందులోనే శ్రమ ఉంది. శివబాబాకి బదులు రాత్రింబవళ్లు ఒకరికొకరు తలుచుకుంటూ ఉంటారు. బాబా వారి పేరుని వినిపించినట్లయితే వారు ట్రైటర్లు, ద్రోహులుగా అయిపోతారు. వారు బాబాను నిందించటంలో కూడా పెద్ద ఆలస్యం చేయరు. ఈ బాబాను గ్లాని చేసినట్లయితే శివబాబా కూడా వెంటనే వింటారు. బ్రహ్మ ద్వారా చదువుకోకపోతే శివబాబా ద్వారా చదువుకోలేరు. బ్రహ్మ లేకుండా శివబాబా కూడా వినలేరు. కావున సాకారుని వద్దకు వెళ్లి అడగండి అని అంటారు. సాకారుడిని నమ్మని మంచి మంచి పిల్లలు కూడా ఉన్నారు. ఇతడు కూడా పురుషార్థియే కదా అని భావిస్తారు. అందరూ పురుషార్థులే, కాని మీరు మమ్మా బాబాలను అనుసరించాలి. కొందరు అర్థం చేయిస్తే అర్థం చేసుకుంటారు. ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే వారు అర్థం చేసుకోరు. సేవాదారులుగా అవ్వరు, కాని మీ బుద్ధిని ఒక్క బాబాతోనే జోడించి ఉంచాలి. నాలో శివబాబా వస్తారు అని చెప్పేవారు ఈ రోజుల్లో చాలా మంది పుడుతున్నారు. ఇందులో చాలా జాగ్రత్త కావాలి. మాయ ఎంతగానో ప్రవేశిస్తూ ఉంటుంది. ఎవరిలోకైతే శ్రీనారాయణుడు మొదలైన వారు వచ్చేవారో వారు ఈరోజు లేరు. కేవలం ప్రవేశించినంత మాత్రాన ఏమీ లభించదు. నన్నొక్కడిని స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. నాలోకి వీరొస్తారు, వారొస్తారు అని అంటారు. ఇదంతా మాయ. నా స్మృతి లేకపోతే వారికి ఇంకా ఏ ప్రాప్తి లభిస్తుంది? ఎప్పటి వరకైతే బాబాతో నేరుగా యోగం ఉండదో అప్పటి వరకు పదవిని ఎలా పొందగలరు? ధారణ ఎలా జరుగుతుంది? మీరు నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. నేను బ్రహ్మ ద్వారానే అర్థం చేయిస్తాను. బ్రహ్మ ద్వారానే స్థాపన జరిగింది. త్రిమూర్తులు కూడా తప్పకుండా కావాలి. కొందరు బ్రహ్మ చిత్రాన్ని చూసి భయపడతారు. కృష్ణుడు 84 జన్మలను చూసి కూడా భయపడతారు. కొందరు చింపేస్తారు కూడా. అరే, పిల్లలకు అర్థం చేయించేందుకు బాబా ఈ చిత్రాలను తయారు చేయించారు. మీరు కేవలం బాబాని మాత్రమే స్మృతి చెయ్యండి, మర్చిపోకండి. బంధనాలలో ఉన్నవారు ఎక్కువగా మాట్లాడకూడదు. ఇంట్లో కూర్చొని బాబాని స్మృతి చెయ్యాలి. బంధనాలలో ఉన్న వారికి ఇంకా ఉన్నత పదవి లభించగలదు. పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇచ్చేవారు జ్ఞాన సాగరుడైన ఒక్క బాబానే. ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్క బాబాలో తప్ప ఇంకా ఎవరిలోనూ లేదు. జ్ఞాన సాగరుడు ఒక్క పరంపిత పరమాత్ముడే. అతడినే ముక్తి ప్రదాత అని అంటారు. ఇందులో భయపడవలసిన విషయమేముంది? బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలు ఇతరులకు అర్థం చేయించాలి. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు సద్గతిని పొందుతారు అని బాబా అంటారు. సత్యుగంలో రామరాజ్యం ఉంటుంది, అది కలియుగంలో ఉండదు. సత్యుగంలో ఒకే రాజ్యం ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ మీలో కూడా నెంబర్ వారీగా బుద్ధిలో ధారణ జరుగుతుంది. ఎవరిలోనైతే ధారణ జరగదో వారిని వినాశన కాలే విపరీత బుద్ధి అని అంటారు. వారు పదవిని పొందలేరు. అందరూ వినాశనమవ్వవలసిందే. ఇదేమైనా తక్కువ విషయమా? వినాశన కాలంలో ప్రీతి బుద్ధి ఉన్నవారిగా అవ్వండి అని శివబాబా చెప్తున్నారు. ఇది మీ అంతిమ జన్మ. ఇందులో మీరు ప్రీతిని ఉంచకపోతే పదవి కూడా లభించదు. సత్యమైన హృదయంపై బాబా రాజీ అవుతారు. దదీచి ఋషిల సేవలో మీ ఎముకలను సైతం సమర్పించాలి. ఎప్పుడైనా ఎవరిపైనైనా గ్రహచారం కూర్చుంటే నశానే ఎగిరిపోతుంది. ఆ తర్వాత అనేక రకాలైన తుఫాన్లు వస్తూ ఉంటాయి. దీనికన్నా లౌకికంలోకి వెళ్ళిపోతే మంచిదేమో, ఇక్కడ ఆనందమేమీ లేదు అని అంటారు. అక్కడ నాటకాలు, సినిమాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి అని భావిస్తారు. ఎవరైతే ఈ భూతాలలో చుట్టి ముట్టి ఉన్నారో వారు ఇక్కడ ఉండలేరు. వారికి ఇది ఎంతో కష్టం. పురుషార్థం ద్వారా ఉన్నత పదవిని కూడా పొందగలరు. ఎంతో సంతోషంలో ఉండాలి. ఉదయం లేచి కూర్చోకపోతే నాకంత ఆనందం కలగదు అని స్వయంగా బాబా కూడా అంటారు. అలా నడుము వాలిస్తే అప్పుడప్పుడు నిద్ర కూడా వచ్చేస్తుంది. లెగ్గిచ్చి కూర్చోవటం వలన మంచి మంచి పాయింట్లొస్తాయి. ఎంతో ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మనం బాబా నుండి విశ్వాధిపత్యాన్ని తీసుకుంటున్నాము. కూర్చొని ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న అపారమైన సంతోషం కలుగుతుంది. ఉదయము ఈ చింతన నడిచినట్లయితే రోజంతటిలో కూడా ఎంతో సంతోషముంటుంది. సంతోషం లేకపోతే తప్పకుండా బాబాతో ప్రీతి బుద్ధి లేనట్లే. అమృత వేళ ఎంతో చక్కటి ఏకాంతం ఉంటుంది. ఎంతగా బాబాని స్మృతి చేస్తారో అంతగా అపారమైన సంతోషం కలుగుతుంది. ఈ చదువులో గ్రహచారం కూర్చుంటుంది, ఎందుకంటే తండ్రిని మర్చిపోతారు. బాబా నుండి వారసత్వం తీసుకోవాలి, కావున మనస వాచ కర్మణ సేవ చెయ్యాలి. ఈ సేవలోనే ఈ అంతిమ జన్మను గడపాలి. ఇతర ప్రాపంచిక విషయాలలో నిమగ్నమై ఉన్నట్లయితే ఈ సేవను ఎప్పుడు చేస్తారు? రేపు రేపు అంటూ చనిపోతారు. స్వర్గంలోకి తీసుకువెళ్లేందుకే బాబా వచ్చారు. ఇక్కడ యుద్ధాలలో ఎంతో మంది మరణిస్తారు, ఎంతో మందికి దుఃఖం కలుగుతుంది. అక్కడ యుద్ధాలు మొదలైనవేవీ జరగవు, ఇవన్నీ చివరి సమయానికి చెందినవి. అన్ని అంతం కానున్నయ్యి, అనాథులు అలా మరణిస్తారు. నాథునికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు రాజభాగ్యాన్ని పొందుతారు. మేము మా సంపాదనతో, మా తనువు మనస్సు ధనములతో మా రాజ్య స్థాపనను చేసుకుంటున్నాము అని ప్రదర్శనీలో కూడా అర్థం చేయించాలి. మేము ఎవరిని అడుక్కోవటం లేదు, అడుక్కోవలసిన అవసరమూ లేదు. లెక్కలేనంత మంది సోదరి సోదరులమంతా కలిసి రాజధానిని స్థాపన చేస్తున్నాము. కాని మీరు కోట్లాది మంది కలిసి మిమ్మల్ని మీరు వినాశనం చేసుకుంటున్నారు. మేం పైసా పైసా పోగు చేసి విశ్వాధిపతులుగా అవుతాము. ఇది ఎంత అద్భుతమైన విషయం! మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత పిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్, అమృత వేళ ఏకాంతంలో కూర్చొని బాబాను ఎంతో ప్రేమగా స్మృతి చెయ్యాలి. ప్రాపంచిక విషయాలను వదిలి ఈశ్వరీయ సేవలో నిమగ్నమైపోవాలి. రెండో పాయింట్, బాబాతో సత్యమైన హృదయాన్ని కలిగి ఉండాలి. పరస్పరం ఒకరిపై ఒకరు ప్రేయసీ ప్రియులుగా అవ్వకూడదు. ప్రీతిని ఒక్క బాబాతోనే జోడించాలి, కాని దేహదారులతో కాదు. వరదానం సర్వశక్తుల సంపదతో సంపన్నమై దాతగా అయ్యే విధాత వరదాత భవ. ఏ పిల్లలైతే సర్వశక్తుల సంపదతో సంపన్నంగా ఉంటారో వారే సంపన్న సంపూర్ణ స్థితిని అనుభవం చేస్తారు. వారిలో ఏ విధమైన భక్తితనం లేక భిక్కారితనం యొక్క సంస్కారం ఉత్పన్నమవ్వదు. తండ్రి సహాయం కావాలి, ఆశీర్వాదం కావాలి, సహయోగం కావాలి, శక్తి కావాలి. ఈ కావాలి అనే మాట దాత, విదాత, వరదాత పిల్లలకు మంచిగా అనిపించదు. వారు విశ్వంలోని ప్రతి ఆత్మకు ఏదో ఒక దానం లెక్క వరదానాన్ని ఇచ్చేవారిగా ఉంటారు. స్లోగన్ ప్రతి ఆత్మకు ఏదో ఒక ప్రాప్తిని చేయించే వచనమే సత్యవచనం. అవ్యక్త ప్రేరణ పాయింట్ సదా అచ్చల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చెయ్యండి. ఎవరు ఎంతగా కదిలించినా మీరు చలించకుండా ఉండండి. పరిస్థితి శ్రేష్టమైనదా లేక స్వస్థితి శ్రేష్టమైనదా? ఎప్పుడు పరిస్థితి దాడి అయితే చెయ్యటం లేదు కదా ఆలోచించండి. ఈ పరిస్థితి శక్తివంతమైనదా లేక స్వస్థితి శక్తివంతమైనదా? ఈ స్మృతి ద్వారా బలహీనుల నుండి శక్తిశాలిగా అయిపోతారు. ఎలాగైతే తపస్వీలైన మీరు ఏకరస స్థితిలో ఏకాగ్రమవుతారో, అలా హఠయోగులు ఒంటి కాలుపై నిలబడతారు. కనుక ఏకరస స్థితి ఎక్కడా, ఒంటి కాలుపై నిలబడటం ఎక్కడా? తేడా అయితే ఉంది కదా. ఓం శాంతి.